శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఎలవేలుపులైన శ్రీమతి సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో, మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు జ్యోతి. త్రిభాషా సహస్రావధాని, అభినవ సుఖ, ఆంధ్ర మురారి, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము.
గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన భజగోవిందం స్తోత్రం 6వ రోజు ప్రవచనమునకు స్వాగతం. రేపటితో భజగోవిందం కీర్తనం మీది ప్రవచనం పూర్తి కానున్నది. రేపు గురువుగారికి ప్రవచనానంతరం సన్మానం ఉంటుంది. అందరూ చూసి వెళ్ళమని ప్రార్థన. ఎల్లుండి నుండి, అనగా 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజులు కనకదారా స్తోత్రం మీద బ్రహ్మశ్రీ గరిగపాటి నరసింహరావు గారు ప్రవచనం చేయనున్నారు. అందరకు ఇదే మా ఆహ్వానం. మీ రాకతో మాకు మరింత శక్తినివ్వండి. నిన్నటి రోజున క్షణంలో అదృశ్యమయ్యే ధనాన్ని, పరివారాన్ని, యవ్వనాన్ని చూసి గర్వపడవద్దని శంకరులు హెచ్చరించారు. మాయామయమైన ఈ ప్రపంచం మీద నుండి దృష్టి జ్ఞానం మీదకు మరలించి బ్రహ్మపదం పొందమని బోధ చేశారు. అహంకారంతో నారదుని అవమానించిన కుబేరు కుమారులు నలకుబేర మణిగ్రీవుల కథతో గురువుగారు ఆ విషయం మనకు మరింత విశదపరిచారు. శాపము వలన వచ్చిన మద్ది చెట్ల రూపము నుండి మరలా నలకుబేర మణిగ్రీవులు గోవిందుని పాదస్పర్శతో నిజరూపం పొందటం విన్నాము. అలాగే వైకుంఠములోని జయ విజయులు తమకు ఉన్న పదవితో అహంకరించి ఎటువంటి శాపం పొందారో చెప్పారు. గోవిందనామంతో అటువంటి గర్వాలకు మనం దూరంగా ఉండవచ్చని తెలియజేశారు. కాలం, ఋతువులు చక్రంలా పరిగెడుతున్నాయని, రోజురోజుకు మన ఆయుష్ క్షీణిస్తున్నదని, అయినా ఆశ మనలను వేడకున్నదని తెలియజేశారు. ఉదంకుని వృత్తాంతం విన్నాము. వాతుల అంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడని తెలియజేశారు. స్త్రీల మీద, ధనం మీద నుండి మన దృష్టి, ఆలోచన దైవం మీద, సజ్జన సాంగత్యం మీద పెడితే సంసారమనే ఈ సాగరాన్ని సునాయాసంగా దాటవచ్చని తెలిపారు. గోవిందనామం జపించటం వలన ఒక గజదొంగ కూడా ఎలా ఉత్తముడుగా మారాడో అని గురువుగారు చెప్పిన కథ మమ్మల్ని ఆకట్టుకుంది. దొంగస్వామిగా జీవితం ప్రారంభించి గోవిందనామస్మరణ వలన నిజమైన సన్యాసిగా మారిన ఆ స్వామీజీ ఆశ్రమం పరంపర కాశీలో నేటికి ప్రభుదత్త బ్రహ్మచారి ఆశ్రమంగా ఉందని తెలిపారు. జటాజోటాలతో, ముండనంతో, సన్యాస రూపంతో పొట్టకూటి కోసం వేషాలు వేసేవారు ఉన్నారని తెలిపారు. వయసు పెరుగుతుంటే అవయవాలు క్షీణిస్తున్నా ఆశ మాత్రం మనల్ని వేడదని తెలిపారు. దానికి పరిష్కారం గోవిందనామం మాత్రమేనని తెలిపారు. గంగా స్నానం వలన కానీ, గంగాసాగర్ సంగమంలో స్నానమాచరించినా కానీ, వ్రతాలు దానాల వలన కానీ తత్వజ్ఞానం లేకుండా ముక్తి పొందలేము అని తెలిపారు. మరెన్నో అద్భుత విషయాలు గురువుగారి ద్వారా తెలుసుకోగోరి నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగిస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చెయ్యమని శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.
శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. చెప్పండి అందరూ కూడా. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరాచార్యులు వారు వైరాగ్యంలో ఉండేటటువంటి సౌకర్యాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఈ 18వ గేయంలో వివరిస్తున్నారు. ఇప్పుడు సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలం అజినం వాస సర్వపరిగ్రహ భోగ త్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. రాగము లేనివాడు విరాగి. అయితే రాగం అంటే ఏమిటి? ఇది నాది, వీడు నావాడు, లేక ఈమె నా వస్తువు అని ఒక వస్తువు మీద ఉండేటటువంటి మమకారమునకు రాగము అని పేరు. ఇక్కడ మమకారం అనలేదు, ఉత్తి రాగమని అన్నారు. రాగం ఉంది అంటే ద్వేషం ఉంటుంది. కేవలం నావాడు మాత్రమే బాగుండాలి, తక్కిన వాళ్ళు బాగుండకూడదు అనే భావనకి మాత్రమే రాగము అని అర్థం. గుర్తుపెట్టుకోండి, రాగశబ్దం చాలా విచిత్రమైనది. ప్రేమ వేరు, ప్రీతి వేరు, రాగం వేరు. ప్రేమ ప్రతి ప్రాణి మీద జాలి చూపిస్తుంది. ప్రీతి అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ, కొద్ది మంది మీద మాత్రమే చూపించేటటువంటి ప్రేమని ప్రీతి అంటారు. కానీ రాగం అలా కాదు. తానో, తన చుట్టాలో, లేక తన కులమో, ఇటువంటి వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు ఎవరూ పైకి రాకూడదు, మా వాళ్ళు మాత్రం పైకి రావాలనే ఒక భయంకర భావనకి రాగము అని పేరు. నేను, నా చుట్టాలు, నా కులము తప్ప తక్కిన వాళ్ళు ఎవరూ పైకి రాకూడదని ఎప్పుడైతే అనుకుంటాడో ఈ రాగం ఉన్న చోట తక్షణం ద్వేషం వస్తుంది. మనకి సంబంధించని వాడు ఎవడన్నా పైకి వస్తే, వాడికి పేరు వస్తే వీడికి ఒళ్ళు మండిపోతుంది. అందువల్లే పైకి మనం రాగం ఉండకూడదు అంటున్నామంటే అక్కడ ద్వేషం కూడా ఉండకూడదని రెండు అర్థం అన్నమాట. చెప్పకుండానే రాగద్వేషాలన్నీ పక్క పక్కన ఉంటాయని తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా నాణ్యమునకు బొమ్మ ఉందంటే బొరుసు ఉండాలి. బొమ్మ బొరుసు ఉంటేనే అది నాణ్యం, లేకపోతే చల్లదు అది. అలాగే రాగం ఉన్న చోట ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉంటే రాగం ఉంటుంది. ఈ రెండూ లేకపోతే ఆ వ్యక్తి విరాగి అని పిలువబడతాడు. అలాంటి వైరాగ్యం కలిగిన వాడికి, రాగద్వేషములు లేనటువంటి వాడికి ఉన్న సుఖం ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేదట. ఆహాయ్, రాగం లేనివాడు, ద్వేషం లేనివాడు ఎంత సుఖంగా ఉంటాడో అని వరసగా ఇప్పుడు పైన వాటికి ఉదాహరణలు ఇచ్చాడు. కొంతమంది స్వరమందిర తరుమూల నివాస, ఇది ఏక సమాసం సుమండి, విడదీసి ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పకూడదు దీనికి. స్వర అంటే దేవతలు, మందిరము అంటే ఇల్లు, స్వరమందిరము అంటే దేవతల ఇల్లు, అంటే దేవతల ఆలయం. ఇప్పుడు మనం తెలుగులో గుడి అని చెబుతున్నాం. పూర్వం గుళ్ళన్నిటిలో కూడా ఆలయాలలో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. యాత్రలకు వచ్చినటువంటి సన్యాసులు, భిక్షుకులు, జటులు, పరివ్రాజకులు వీళ్ళ చెట్ల కిందే పడుకునేవారు. మీరు ఎవరైనా శ్రీశైలం వెడితే ఒకసారి చూడొచ్చు, శ్రీశైల క్షేత్రంలో లోపల పెద్ద పెద్ద చప్టాలు ఉంటాయి, ఆ చప్టాల మధ్యలో చెట్టు ఉంటుందన్నమాట. ఇవాళ చాలా చెట్లు పోయాయి, కానీ ప్రాచీన కాలంలో మా చిన్నప్పుడైతే బాగా ఎక్కువగా చెట్లు ఉండేవి. బయట అరుగులు వేశారు శ్రీకృష్ణదేవరాయలు లాంటి పుణ్యాత్ములు, ఆ అరుగుల మీద భిక్షుకులు పడుకునేవారు. కొంతమంది గుళ్ళు లోపలికి వెళ్ళి అక్కడున్న చెట్ల కింద పిట్టల్లాగా ఆశ్రయం పొంది ఏదో ఉదయం పూట కృష్ణానదిలో స్నానం చేసి అప్పుడు ఆ ఈశ్వర దర్శనం చేసుకునేవారు. ఇటువంటి వాళ్ళంతా వృక్షఛాయలో నివసించే భిక్షుకులు. ఎక్కువ మంది సన్యాసులు చెట్ల నీడలోనే తపస్సు చేసుకునేవారు, లేదా కొండ గుహలలో తపస్సు చేసుకునేవారు. వాళ్ళు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకునేవారు కాదు. ఈ ఆశ్రమ నిర్వహణ వల్ల మళ్ళీ లేనిపోని తలనొప్పి వస్తుంది. మీరు చూడండి, ఎక్కడైనా పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టాక మళ్ళీ మెయింటైన్ అవ్వాలి. ఈ ఆశ్రమ నిర్వహణ కోసం డబ్బు కావాలి, డబ్బు కోసం వచ్చిన వాడిని చంద అడగాలి, ప్రతి అడ్డమైన వాడిని డబ్బు ఇవ్వండి అని అడగడం అంత నీచం మరొకట్లేదు. ఈ ప్రపంచంలో సుఖం ఏమిటంటే ఎవరిని ఏమి అడగకుండా ఉన్నంత వరకే గౌరవం. ఇంత ప్రేమ చూపిస్తారా మీరంతా గురువుగారు గురువుగారని? పొరపాటున ఒక్కసారి వచ్చి నేను నాకు ఈ డొనేషన్ ఇవ్వండి అని అడిగానా, మళ్ళీ మీ జీవితంలో నా మొహం చూడరు, నేను మీ మొహం చూడలేను. అన్ని కబుర్లు మాత్రం బాగా చెప్పేస్తాం. ఇంకేముంది, మా గురువుగారు అడిగితే ప్రాణం ఇచ్చేస్తామండి అంటాడు. ప్రాణం అడగక్కర్లా, ఓ 10,000 అడిగితే చాలు, మళ్ళీ ఒక్కడు కనబడితే ఒట్టు. అబ్బో, పద్మాకర్ గారు మా ఆత్మీయ మిత్రుడని చెప్పుకునేవాళ్ళు 3-4 ఉన్నారు ఈ తణుకులో, వాళ్ళు కూడా మళ్ళీ గడప ఎక్కనివ్వరు. ఇది సృష్టి రహస్యం. అదేంటో తెలియదు కానీ డబ్బుకి మనిషికి చాలా లంకే. ఒక్కసారి మనం నోరు విప్పి అడగడం మొదలెట్టామో అక్కడతోటి వాడి బతుకైపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఏదో హాయిగా సాధన చేసుకుందాం అనుకున్న సన్యాసి గారు ఆ సన్యాసిని చూసి, ఈ సన్యాసి ఈ సన్యాసిని చూసి ఇంకో సన్యాసి ఆశ్రమాలు కట్టడం, ఈ ఆశ్రమాలకు మళ్ళీ ఫెసిలిటీలు రూములు ఈ నిర్వహణ కోసం మళ్ళీ చూసి పెట్టడానికి ఒక మంచి మనిషి కావాలి, మళ్ళీ అనిల్ లాంటి మంచి మనుషులు దొరకకపోతే బోల్ డబ్బులు ఖర్చు పెట్టాలయ్యే, వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే ఇక అక్కడ నుంచి అనమాట వచ్చిన వాళ్ళందరినీ మిమ్మల్ని బతికొండగానే మోక్షానికి పంపిస్తాం, లేకపోతే మీ గ్రహదోషాలు తొలగిస్తాం, మీరు ఎంత డబ్బు ఇవ్వండి అనాలి. ఇక్కడ నుంచి డబ్బులు ఈ మనుషులు ఈ వ్యవస్థ పెరిగిపోతుంది, ఈ వ్యవస్థతో దురవస్థ పట్టుకుంటుంది, దాంతో మానసిక స్వస్థత తొలగిపోతుంది, చివరికి వాడు ఎందుకు పనికి రాకుండా భ్రష్టుడైపోతాడు. అసలు ఆశ్రమాల పేరు చెప్పి ఎక్కువ డబ్బు సంపాదించినా కూడానండి ఆ వ్యక్తికి ఉన్న అశాంతి మరొకటి ఉండదు. మనం బతికినంత సుఖంగా వాడు బతకలేరు, ఎక్కువగా డబ్బు పెరిగిపోతుంది కదా, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, ఎవడొచ్చి పట్టుకుపోతాడో తెలియదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి సన్యాసాశ్రమంలో ఉన్నవాడికి తేడా ఉంటుంది. గృహస్థాశ్రమంలో అంటే పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఫోన్లో ఈ డబ్బు మన పిల్లలకు పెడుతుంది అని ఒక ఆశ ఉంటుంది, వీడు కష్టపడి సంపాదించింది పిల్లలకు పెడుతుంది. కానీ సన్యాసాశ్రమంలో అలా కాదు, ఈ సంపాదించి కష్టపడి పోగు చేసిన డబ్బంతా ఏ వారసుడు ఎత్తుకుపోతాడో, నాన్నవాళ్ళు వస్తారో రారో అని దీన్ని కుక్క కాపలా కాయలేక మహాబాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. ఏ శంకరాచార్యుడు లాంటి వాడి స్థాయికి వెళ్ళిన వాళ్ళని వదిలేయండి, వాళ్ళని పెద్ద పెద్ద పీఠాలు పరమ పవిత్ర పీఠాల్లో ఉన్నవాళ్ళు ఎంత ఆస్తులున్న పీఠంలో ఉన్నా వాళ్ళు తినేది ఎంత అన్నం వద్దే, వాళ్ళు నేల మీదే పడుకుంటారు, వాళ్ళు నిరంతరం యమ నియమాదులను పాటించి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుంటారు. ఈ మధ్య రకంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారే, వీళ్ళకు వస్తుంది ఈ సమస్య, దాంతో వాళ్ళ జీవితం అంతా అశాంతి అవుతుంది. అందుకే పూర్వం కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని ఒక సామెత ఏర్పడింది, గోచిగుడ్డ రక్షించుకోవటానికి ఇంత పెద్ద పటాటోపం ఆడంబరం అవసరమైందిట. పూర్వం అడవిలో తపస్సు చేసుకోవడానికి ఒక ఆయన వెళ్ళాడు, కేవలం గోచిగుడ్డ తప్ప ఇంకేం కట్టుకోకుండా బతకాలనుకున్నాడు ఆయన. కాకపోతే ఒక్క గోచి ఉంటే దాంతో పేచీ కదా, ఎందుకంటే వాళ్ళ స్నానం చేశాక రేపు పొద్దున మళ్ళీ కట్టుకోవాలంటే ఈ గోచిగుడ్డ ఆరేసుకోవాలి, రెండో గోచిగుడ్డ ఉండాలి. దీక్షావస్త్రంలా మొత్తం బతికినంతకాలం ఒకే గోచిగుడ్డతో గడిపితే వాడికి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఆయనకి రెండే రెండు గోచిగుడ్డలు ఉండేవిట, ఇవాళ ఈ గోచిగుడ్డ కట్టుకుంటే దాన్ని మర్నాడు ఉతికి ఆరేసుకుని రెండో గోచి కట్టుకునేవాడు. ఆయన ఉండే అడవిలో బాగా ఎలకలు ఉన్నాయి. ఓ రోజు నేను గోచిగుడ్డ ఆరేసుకుంటే ఒక ఎలక వచ్చి పట్టుకుని కొరికేసింది, దాంతో ఈయన మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి ఇంకో రెండు గోచిగుడ్డలు తెచ్చుకున్నాడు, మళ్ళీ వీటిని ఆరేశాడు. ఎలకలకు లక్షణం ఉంది, కనిపిస్తే తల కొరకడమే వాటి పని. మళ్ళీ ఎలకలు వచ్చాయి, ఈ గోచీలు కొరికాయి, దాంతో ఈయన ఒళ్ళు మండింది. ఎలా అయినా హాయిగా తపస్సు చేసుకుందామని అడవికి వస్తే అడవిలో కూడా నాకు ఈ పేచీ వచ్చి పడింది, గోచీకి సంరక్షణ లేకుండా పోయింది, ఎలకల బాధ ఎక్కువైపోయింది అనుకుని ఎలకల బాధ నుంచి తన గోచీ రక్షించుకోవడానికి ఒక పిల్లుంటే బాగుంటుంది అనుకున్నాడు. అందుకని వెంటనే మళ్ళీ తణుకు వచ్చాడు. వచ్చి అత్తయ్య సుశర్మ గారు లాంటి పుణ్యాత్ములు ఉంటారు కదా, డబ్బు ఇవ్వలేకపోయినా పిల్లి ఇమ్మంటే ఆ మాత్రం ఇచ్చేవాళ్ళు ఎవరోళ్ళు ఉంటారు. అందుకని అయ్యా ఎవరో ఒకళ్ళకి పిల్లి డొనేషన్ ఇవ్వండి అంటే ఒక ఆయనకి జాలేసి ఓ పిల్లి ఇచ్చాట. ఈ పిల్లిని తీసుకొచ్చి ఎలకల కోసం విడిచిపెట్టాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఎలకలు పారిపోయాయి కానీ పిల్లి రోజు పొద్దున్నే ఆకలేసి మ్యావ్ మ్యావ్ అనేది, అంటే దానికి కూడా తిండి కావాలి. ఈయనంటే కందమూలాలు తింటాడు, ఎలకలు తింటే కానీ పిల్లి బతకదు, పిల్లి శాకాహారి కాదుగా. ఎక్కువగా పాలన్నా పోయాలి లేదా ఎలకలు ఏమన్నా ఇవ్వాలి, ఎలకలు తెచ్చాయి, ఇప్పుడేమో పిల్లి ఏమో రోజు వీణి చంపేది మ్యావ్ మ్యావ్ అని. ఓహో ఈ పిల్లిని రక్షిస్తే కానీ ఎలకల బాధ తొలగదు, పిల్లిని రక్షించాలంటే దీనికి పాలు పోయాలి, నేను చూస్తూ మాంసం పెట్టలేను కదా, కాబట్టి దీనికి పాలు పోస్తే బాగుంటుంది అనుకుని పాల కోసం మళ్ళీ వచ్చాడు. ఏకోరామ గారు అండి ఒక ఆవు ఇవ్వండి అంటే పాప ఆయనకి జాలేసి ఆయన దగ్గర ఉన్న ఆవుల్లో ఒక ఆవు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ ఆవుకు మళ్ళీ దూడ ఉండాలి కదా, ఆవు దూడ తీసుకొచ్చి అడవిలో పెట్టాడు, ఆవు పాలు పితికి పిల్లికి పోసేవాడు. కానీ ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఆవుకి గడ్డి ఇవ్వాలి, మళ్ళీ ఆవుతో పాటు దూడ కూడా ఉంది, దీన్ని రక్షించాలి. అందుకని దానికి ఒక తాటాకు పాక వేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద ఏదో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బతిమాలి ఒక ఆవులు పాక వేశాడు, పూరిపాక గోశాల నిర్మాణం చేసి అందులో ఆవుని దూడని పెట్టాడు. కానీ రోజు ఆవుని తీసుకెళ్ళి కడగడం, దానికి గడ్డేయడం ఇదో పని కదా. అందుకని మళ్ళీ ఓ పనివాడిని బతిమాలుకున్నాడు ఊళ్ళోకి వచ్చి. పనివాడు అన్నాడు రోజుకు 2 రూపాయలు ఇస్తే కానీ రానన్నాడు ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు రోజుకి 2 రూపాయలు పనివాడికి ఇవ్వాలి, వాడికి కూడా ఒక ఆశ్రమం అడవిలో కట్టివ్వాలి, వాడు బతుక్కి కావలసిన ఏర్పాటు చేయాలి. చేస్తే వాడు ఆవుని రక్షిస్తాడు, ఆవుని రక్షిస్తే పాలు వస్తాయి, పాలు వస్తే పిల్లి బతుకుతుంది, పిల్లి బతికితే ఎలకలు వస్తాయి, అప్పుడు గోచి బతుకుతుంది. అందుకని వెళ్ళి ఏం చేశాడు ఈయన, భక్తులారా నా ఆశ్రమ నిర్వహణ కోసం ప్లీజ్ డొనేట్ మీ సంథింగ్ అన్నాడు. అనగానే అక్కడి నుంచి అందరూ తలకో కాస్త డబ్బు ఇచ్చారు. ఈ డబ్బంతా ఆశ్రమంలో ఉంటే దొంగడు ఎత్తుపోతాడు కనుక దీనికి మళ్ళీ ఏం చేశాడు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు, బ్యాంకులో ఎఫ్డీ వేశాడు. ఈ ఎఫ్డీకి నెల నెల వచ్చేటటువంటి వడ్డీ చూసుకోవాలి, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతే ఈ ఎఫ్డీని మళ్ళీ రెన్యువల్ చేయించాలి. ఈ డబ్బులు ఎవడు తినేస్తాడో అని తన పేరు మీద వేసుకున్నాడు కనుక తానే వెళ్ళి బ్యాంకులో సంతకాలు పెట్టడం, డబ్బులు డ్రా చేయడం, ఇదో గొడవ. ఈ మధ్య మధ్యలోనేమో గురువుగారు ఏదో అడవిలో ఆశ్రమం పెట్టారటని చూడడానికి వచ్చే భక్తులు ఎక్కువైపోయారు. ఈ భక్తులందరికీ తిండి పెట్టడం కోసం మళ్ళీ 4 గుడిసెలు వేయించాడు. ఈ గుడిసెల్లో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ పెంచాడు. వాళ్ళందరికీ వండి పెట్టడానికి వంట వాళ్ళు కనుక అతల సిబ్బంది, మళ్ళీ సిబ్బందులకి భార్యలు పిల్లలు, ఓరి బాబోయి, అడివంతా మళ్ళీ ఓ పెద్ద నగరం అయిపోయింది. క్రమక్రమంగా ఈయన తపస్సు పోయి రోజు అకౌంట్ అనమాట పొద్దున్నే, ఈరోజు డొనేషన్ ఎంత వచ్చింది, బ్యాంకులో ఎంత వేసాం, వడ్డీ ఎంత డ్రా చేసాం, పిల్లికి ఎంత, కుక్కకి ఎంత, ఆవుకి ఎంత, పనివాళ్ళకెంత, జీతం ఎంత అని ఇవి మొదలెట్టాడు. చివరికి మొత్తం ఆయన తపస్సు అంతా వెళ్ళిపోయింది. ఈయన ఎందుకు పనికిరాకుండా భ్రష్టుడైపోయాడు. అందుకని అప్పటి నుంచి కౌపీన సంరక్షణార్థం అంటే గోచీగొడ్డని రక్షించుకునుట కొరకు అయం పటాటోపహ ఇంత పెద్ద ప్రబంధం ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి వాడు భ్రష్టుడయ్యాడు అనేవారు అనమాట. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ ఎక్కువ బంధం పెంచుకోరు. ఈ దృష్టితో ఎక్కువ మంది పూర్వం గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న చెట్ల కింద పడుకునేవట. సురమందిర తరు మూల నివాస, దేవాలయంలో ఓ చెట్టు వేళ్ల దగ్గర పడుకున్న వాడికి ఉన్న సుఖం ఇంకెవడుకుంటుంది? ఇంట్లో ఉన్నవాడికి అంత సుఖం ఉండదు. ఏసీ పాడైపోతే బెంగ, ఫ్యాన్ ఆగిపోతే బెంగ, మధ్యలో ఒక్కోసారి కరెంటు పోతే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, ఆ నెత్తి మీద తిరగదు, దాంతో లోపల మండుతుంది నాకు. వినేవాళ్ళకి ఫ్యాన్ తిరగడమా, నాకు మాత్రం మళ్ళీ జనరేటర్ వేసేదాకా ఫ్యాన్ తిరగదే అని అదో బెంగ. ఈలోపు ఒక్క పోత, ఎన్ని గొడవలు ఉంటాయి గృహస్థాశ్రమంలో ఉంటే. అదే చెట్టు కింద పడుకున్నవాడికి బెంగ లేదు, వేస్తే గాలి వేస్తుంది, లేకపోతే 4 గురుతో నారాయణ. ఎవడైనా ఈ వస్తువు పాడైపోయిందా అనడు. ఒకవేళ వీడి దగ్గర ఎత్తుపోవటానికి వీడు గోచి కొట్టే కదా కట్టుకున్నవాడు. ఈ చెట్ల కింద పడుకునే తపస్సులు భిక్షుకులు కేవలం ఒక గోచీపాతో కాషాయమో ధరిస్తారు, అది కూడా ఎత్తుకుపోయే దొంగవాడు ఎవడో ఉండడు. ఒకవేళ కర్మగాలి వీడి గోచి వీడు నిద్రపోతుండగా ఎత్తుకుపోతే ఎత్తుకుపోయిన వాడు తడుచుకోవాలి తప్ప వాడికి బెంగలేదు. అందుకని చెట్ల కింద వేళ్ల కింద పడుకున్నవాడు ఉన్నాడే, వాడికి ఉన్న సుఖం ఎవడికుంది? ఇక భూతలం శయ్య, నేలే వాడికి పానుపు. హాయిగా కటిక నేల మీద పడుకున్నవాడికి ఎంతో సుఖం. కట్టుకోవడానికి మంచి పట్టు వస్త్రాలకు బదులుగా అజినం, అజినం అంటే జింక చర్మము అని అర్థం. జింక చర్మాన్ని కట్టుకునేవారు పూర్వం, ఇప్పుడు అసలు జింకలు లేవు, చర్మాలు లేవు. హింసతో కూడినటువంటి వస్తువులు ఇప్పుడు వాడకూడదు. పూర్వం మహర్షులు అడవులలో తపస్సు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆశ్రమాల దగ్గరికి మృగములు వచ్చేవి. ఈ జింకలు వయస్సు పెరిగి చచ్చిపోయేవి. తమంత తాము చచ్చిపోయిన జింకల యొక్క చర్మములను ఓడదీసి వాటిని వస్త్రములుగా కట్టుకునేవారు, పడుకోవడానికి పరుపులుగా వేసుకునేవారు, వాడుకునేవారు. అలా చచ్చిపోయిన జీవుల యొక్క చర్మములే వాడారు కానీ వాళ్ళు ఏనాడు వేటాడి ఏ జీవిని చంపలేదు, వాటి చర్మములు పేకలేదు. అందుకని ఆనాడు జింక చర్మములను ఆసనంగా వేసుకున్నా లేక ఆసనములుగా కాకపోయినా నడుము కట్టుకున్నా పరుపులుగా వాడినా అది పుణ్యం అన్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో జింక చర్మాలు వ్యాఘ్ర చర్మాలు నిషిద్ధం, భవిష్య పురాణంలో ఉంటుంది చూసుకోండి. ఎందుకంటే కలియుగ మానవులు క్రూరులు, ఏ జంతువుని బతకనివ్వరు. అసలు వాడు తనను తానే బతకనివ్వడు, ఇంక ఇతరులను బతకనిచ్చేదేముంది. అందుకని కలియుగంలో మాత్రం ఈ చర్మములు నిషిద్ధం. పూర్వం చర్మములే వాడుకునేవారు, ఆ చర్మములే ధరించేవారు. వ్యాసుడి గురించి వర్ణిస్తూ కృష్ణ మృగ చర్మ కృతాంబర కృచ్చు అన్నారు. నల్ల జింక చర్మమును నిరంతరం వస్త్రంగా ధరించాడన్నారు ఆయన. అజినము అంటే జింక చర్మం, కృష్ణాజనము అంటే నల్ల జింక చర్మం, అది ఎక్కువ కట్టుకునేవాడు వ్యాసుడు. కానీ ఈ కలియుగంలో నిషిద్ధం కనుక మీరు పొరపాటుని మీరు మాత్రం ధరించకండి. ఈ కలియుగంలో కాషాయం కట్టుకుంటే చాలు. ఇది ప్రాచీన కాలపు విషయం. నాయన చెట్టు కింద పడుకున్నవాడు నేల మీద పడుకున్నవాడు అది కూడా, లేదా నడుముకి జింక చర్మ వస్త్రంగా కట్టుకున్నవాడు, అటువంటి వాడికి ఉన్న సుఖం భోగాలలో ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు ఉంటుందా? సమస్త భోగములు విడిచిపెట్టి త్యాగమే ధనంగా బతికేవాడు సుఖజీవి. ధనం పోగేసే కొద్దీ సన్యాసులకు, ఇది ప్రత్యేకంగా సన్యాసులకు చెప్పిన మాట, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనము సంపాదించు కానీ ధనమే లోకమని బతకకు అన్నాడు. అదే సన్యాసుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ధర్మం వేరు. ప్రతి వ్యక్తికి ఓ ధర్మం ఉంటుంది. విద్యార్థికి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడున్న ధర్మం వేరు. అప్పుడు కేవలం చదువుకోవాలి, వాడి ఇంక దేని మీద దృష్టి పెట్టకూడదు. సన్యాసులు భోగాల మీద, వస్తువుల మీద దృష్టి పెట్టకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అన్ని సుఖాలు ఏర్పాటు చేసుకుని ఈ సుఖములే శాశ్వతమనే భ్రమ లేకుండా ఉండాలి. ఇవన్నీ వారి వారికి ఏర్పాటు చేయబడిన నియమాలు. అందుకని ఇక్కడ ప్రస్తుతం సురేశ్వరాచార్యుడు ఈ 18వ గేయంలో, నాయన భోగములు విడిచిపెట్టు, హాయిగా భగవద్ధ్యానం చేసుకో, ఏ గుళ్ళోనో ఓ చెట్టు కింద మకాం పెట్టు, నేల మీదే పడుకో, దొరికిన జింక చర్మములు వస్త్రములుగా ధరించు, అప్పుడు నీకున్న సుఖం ఇంక ఎవరికీ ఉండదు, నీకెవరి వల్ల భయం లేదు. విరాగికి భయమే ఉంది, అందుకే అన్నిటికంటే గొప్ప భయము లేని వస్తువు ఏదన్నా ఉందంటే అది వైరాగ్యమే. వైరాగ్యమేవా భయం అని వైరాగ్య శతకంలో చెప్పాడు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, జ్ఞానే వాద శాస్త్రే వాద భయం, గుణే కలభయం, కాయే కృతాంతాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం కేనాపి నోధ్యాయతి వైరాగ్యమేవా భయం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఏదో ఒక భయం ఉన్నది. ఒక ఆయన బాగా చదువుకున్నాడు అనుకోండి, శాస్త్ర పాండిత్యం ఉంది, నన్ను మించిన పండితుడు లేడు అనుకున్నవాడికి ఓ భయం ఏమిటి, రేపు పొద్దున్న వీడికంటే గొప్ప పండితుడు వచ్చి వీడితో వాదించి వాడి పేరు తెచ్చుకుంటాడేమో అనే భయం. కాబట్టి శాస్త్రానికి వాదించి ఓడించేవాడు ఉంటాడేమోననే భయం. మంచి గుణవంతులకి దుర్మార్గుడి వల్ల భయం, నీచుడి వల్ల భయం. సుగుణాలు కలిగిన వాడిని దుర్గుణాలు కలిగిన వాడు ఏడిపిస్తారు. డబ్బు ఎక్కువైపోతే గవర్నమెంట్ భయం, ఎప్పుడు ట్యాక్స్ వస్తుందో, ఎప్పుడు ఏ ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేస్తాడో అననే భయం ఎప్పుడు ఉంటుందట. విత్తే నృపాలాద్ భయం, ధనమునకు ప్రభుత్వ భయం అంటే ఇన్కమ్ ట్యాక్స్ భయం ఉన్నది. మంచి బలవంతుడు అనుకున్న వాడికి వీడికంటే బలవంతుడైన శత్రువు వచ్చి కొడతాడేమో అనని భయం. నేను అభిమానిని, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను, నా జీవితంలో ఎవరిని యాచించను అనుకున్నవాడికి రేపు పొద్దున కర్మకారి దారిద్ర్యం పట్టుకుని ఇతరులను అడుక్కోవాల్సి వస్తుందేమో అననే భయం ఉంటుందిట. అభిమానికి దైన్య భయం, యాచించవలసిన కర్మయోగం పడుతుందనే భయం. ఇంకా రూపానికి, నాలా అందంగా ఉన్నవాడికి ముసలితనం భయం. ఇప్పుడు ఇవాళ అందంగా ఉన్నాం, రేపు పొద్దున ముసలితనం వస్తుంది, జుట్టు ఊడిపోతుందేమో, కళ్ళు కనిపించవేమో, పళ్ళు ఊడిపోతాయేమో, పూర్వం ఉన్న అందం ఉండదేమో అని అందగాడికి ఈ ముసలితనం అంటే భయంట. అందుకే ఆ ముసలితనం వచ్చిందంటే ఎంత గజగజలాడిపోతారో, ఈ మేసాలకి దిక్కుమాల, 4 మేసాలకి ఇలా పెన్సిల్ పెట్టి ఒక ఆయన మా ఇంటికి వచ్చి నానా గందరగోళం పడిపోతాడు. రాకరాక మా ఇంటికి వస్తాడు ఆయన. వచ్చాడంటే ఓ పెన్సిలు, ఒక దువ్వెన్న, ఆ దువ్వెన్న పుచ్చుకుని రహస్యంగా మాగదులను కూర్చునేవాడు. ఏమిటంటే ఈ ఉన్న 4 వెంట్రుకలకి నల్ల రంగు, ఈ మేసాన్ని అదేదో పెన్సిల్ పెట్టి కిష్కుని కిష్కుని కొట్టుకుంటాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి స్నానం చేస్తే మళ్ళీ పోతుంది ఇది. ఇక ఈ కాస్త శరీరమును అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆయన పడే బాధ అంతా ఇంత కాదు. పొరపాటున ఒకసారి నా దువ్వెన్న ఆయనకి ఇచ్చాను, మళ్ళీ ఆ దువ్వెన్న తీసి అవతల పారేయాల్సి వచ్చింది. ఆ దువ్వెన్న నిండా ఏదో విచిత్రమైన రంగు అన్నమాట. ప్రభు భగవంతుడా, ఇటువంటి దుస్థితి నాకు కలిగించకునైనా, నాకు మాత్రం ఈ రూప వ్యామోహం కలిగించుకుని వెంటనే దేవుడికి దండం పెట్టుకున్నాను, నా జీవితంలో మాత్రం నేను బతికొండగా రంగు వేయకూడదని ఒక మొట్టెట్టుకున్నాను, అలాగే ఉంటాను. అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఈ రూపం పాడైపోతుందేమో, ముసలితనంలో పాడైపోతుందేమో అని వార్ధక్యపు బెంగ కొంతకాలం. ఇక అన్నిటికంటే భయం ఏమిటో తెలుసా? కాయే కృతాంతాద్భయం, శరీరమునకు యమభయం ఉండనే ఉన్నది. నేను చచ్చిపోతానేమో, నేను అనాథనైపోతానేమో, నేను ఆసుపత్రికి వెళ్ళడానికి వీలు లేకుండా దూరంగా తీసుకొచ్చిన కొడుకు ఎక్కడో బారేశాడు బాబు, ఎందుకు ఈ పిచ్చ వేషాలు, ఎందుకు ఈ పిచ్చ భయం అడిగానని కాదు. కానీ మీకు మన శరీరము ఎంత రక్షించుకుందామనుకున్నా అది ఎప్పుడో ఒకప్పుడు పోయేదే. అసలు దీనికి శరీరం అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? శీర్యతే ఇతి శరీరం, శిథిలమైపోతుంది, నశించిపోతుంది, కనుక దీనికి శరీరం అని పేరు. ఈ నశించే శరీరమును నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేవు. ఏదో ఒకనాటికి ప్రతి వ్యక్తి వెళ్ళక తప్పదు, ఒకడు ముందు ఒకడు వెనక. ఈ శరీరమునకు మృత్యు భయం ఉంటుంది కనుక నేను చస్తాననే భయం పొందని వాడు అంటూ ఎవడూ ఉండడు. సర్వం వస్తు భయాన్వితం భువిన్ రుణాం, నరులకు ఈ భూలోకంలో ప్రతి వస్తువు భయంకరమైనదే. ఏ వస్తువు వల్లైనా భయమే, ఇక భయము లేనిది ఏమిటి? వైరాగ్యమేవ అభయం. ఒక్క వైరాగ్యమే భయము లేనిది. అభయము అంటే భయము లేనిది. భయం లేని వస్తువు ఏమిటి? వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏ వస్తువు కావాలనే కోరిక లేకపోవటం. మనకి ఏ వస్తువు మీద ప్రేమ లేనప్పుడు, ఆఖరికి శరీరం మీద కూడా వ్యామోహం లేనప్పుడు ఇక మనకు భయమేముంది? ఏదో ఒక వస్తువు మీద ఎక్కడో ఒక చోట మనకి మమకారం ఎక్కువైపోయింది కాబట్టి భయం. అది ఎప్పుడైతే ఉండదో అప్పుడే భయము ఉండదు. ఉంటే ఉంటాం, లేతే లేదు. రెండు అడుగులు నడిచి నేను చచ్చిపోతానేమో అంటే నువ్వు నడవకుండా ఇంట్లో ఉన్నా చచ్చిపోయి ఒక వస్తే చస్తావు, పోయే కాలం వస్తే ఎవడిని ఎవడో ఆపలేడు. ఈ మాత్రం ధైర్యం ఉంటే వాడు జీవితంలో ఏదైనా చేస్తాడు. అందుకే సింహంలో ఉండమని చెప్పారు, గ్రామ సింహంలో ఉండకూడదు. ఇప్పుడు 19వ గేయంలో మరొక అద్భుతమైన బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానందాలకు సంబంధించిన విషయం చెప్పారు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఇది శంకరాచార్యుల వారు వారి శిష్యుల యొక్క వాణి. వాణి అనే శబ్దమే వికారం పొందితే, వికృతి పొందితే బాణి అయ్యింది. వాడెవడో బాణి అంటారే, ఆ బాణి అంటే వాణియే, అది అంతకంటేం లేదు. ఈయన ఎప్పుడు 3 సార్లు చెబుతాడు, గోవింద 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 అని తలుచుకో అన్నాడా? ఇప్పుడే ఉంటున్నాడు నందతి 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 ఏవ. సంతోషిస్తాడు సంతోషిస్తాడు సంతోషిస్తాడు, సుఖంగా ఉంటాడు. ఎవాడు? యస్య యవని యొక్క చిత్తం మనస్సు బ్రహ్మణి పరబ్రహ్మమునందు రమతే ఆనందిస్తుందో, అంటే ఎవడు నిరంతరం బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటాడో, పరబ్రహ్మ మీద మనస్సు లగ్నం చేస్తాడో, నేను బ్రహ్మాన్ని అహం బ్రహ్మాస్మి అనుకుంటాడో, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడో. ఇక్కడ బ్రహ్మము అంటే ఆనందస్వరూపం, పరమాత్ముడు అంటే ఆనందస్వరూపుడు. ఒక భగవంతుడు తప్ప మనకు ఆనందం ఇచ్చేవాడు మరొకడు లేడు. సర్వాంతర్యామి అయిన పరమాత్మ గురించి నిరంతరం ఆలోచన చేసేవాడు మాత్రమే ఆనందిస్తాడు ఆనందిస్తాడు ఆనందిస్తాడు. తక్కిన వాళ్ళకి దుఃఖమే. భగవద్జ్ఞానం విడిచిపెట్టి భగవంతునికి సంబంధించిన ఆలోచన చేయకుండా లౌకిక ప్రపంచంలో ఉన్నవాడు ఎప్పటికీ సుఖం పొందడు. ధనం, కీర్తి, శరీర వ్యామోహం, పరివార ఆసక్తి, ఇవి ఎప్పటికీ సుఖమివ్వవు. సుఖమిచ్చేది ఏమిటి అంటే భగవత్ సంబంధమైన ఆలోచన చేయడమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నిరంతరం వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు, పెద్దలు సహకరించినంత వరకు మన మనస్సుల్లో అసలు మనం ఎవరం, మన భగవంతుడెవడు, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన జీవిత లక్ష్యం ఏమిటని ఆలోచించాలి. పొద్దున్నే లేవడం, మొహం కడుక్కోవడం, ఎంత టిఫిన్ తినడం, మళ్ళీ వాకింగ్కి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేయటం, ఉద్యోగాలకు పోవడం, మళ్ళీ రాత్రి రావడం, పడుకోవడం, ఇది అందరూ చేస్తూనే ఉన్నారు. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి, క్రమంగా మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. ఎన్నో జన్మలు అలా 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 గడిచిపోతూనే ఉన్నాయి. ఈ అజ్ఞానం నుంచి బయటపడి పరబ్రహ్మని పొందడానికి కించిత్తైనా ప్రయత్నం చెయ్యి. ఈ ప్రయత్నం చేయడానికి ఏమేం చెప్పాడు? దీనికి పెద్ద కష్టపడక్కర్లా, నీ మనస్సు సాధ్యమైనంత వరకు భగవత్ కథలు వినడానికి ప్రయత్నిస్తే చాలు. రమతే అనే శబ్దము చాలా గొప్ప క్రియాపదం ఇది. ఈ రమతే అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. దృష్టి పెట్టిన వాడికి వచ్చే ఆనందం కూడా రమతే అనే. అంటే ఏమిటి? ఈ చరాచర జగత్తంతా పరబ్రహ్మస్వరూపము, ఈ కాస్త ఆలోచన చేస్తే చాలట. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మ, నేను పరమాత్మ, కాబట్టి నేను ఎప్పటికైనా పరమాత్మని పొందాలి అని కొంచెం నీ మనస్సు ఆ భగవంతుని మీదకి లగ్నం చెయ్యి. దీనికి నువ్వు ఏ మార్గం ఎన్నుకున్నా పర్వాలా, యోగరత వా భోగరతః వా అంటే ఏమిటి? కొందరు యోగాభ్యాస తత్పరులు ఉంటారు, యోగం ఒక్కటి చాలు ఇంకేం వద్దనుకుంటారట. అదొక జ్ఞానం. కేవలం యోగాభ్యాసం వల్ల ఏమీ అవ్వదు. యోగాభ్యాసం భగవంతుణ్ణి పొందడానికి ఒక్క మార్గం. ఈ మధ్య తెలియక యోగి అయితే చాలు, ఇంకా వాడికి ఏం అక్కర్లా, భక్తి వద్దు, జ్ఞానం వద్దు, వైరాగ్యం వద్దు అని చెప్పేవాడు కొందరు తయారయ్యారు. కానీ శంకరుడు, నువ్వు యోగివైనా భోగివైనా, సాంగత్యం ఉన్నా సాంగత్యం లేకపోయినా, నీ మనస్సులో బ్రహ్మజ్ఞానం కలిగితే చాలు, భగవంతుడి మీద నీవు దృష్టి పెడితే చాలు, నీకు ఆనందం కలుగుతుందన్నాడు. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్. వేదవ్యాసుల వారు చాలా గొప్పవారు. చిన్న చిన్న మాటల్లోనే మనకి గొప్ప గొప్ప సూచనలు చేశారు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము, ఈ నాలుగు భగవంతుణ్ణి పొందడానికి నాలుగు మార్గాలు. ఈ నాలుగు ఎటు నుంచైనా మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెడతాయి. కాకపోతే ఈ నాలుగింటిని సమతౌల్యముగా స్వీకరించిన వాడికి ఈ జన్మలో ముక్తి వస్తుంది. అంటే ఏమిటి, నాలుగింటిని సమానంగా భావించాలి, ఒక్కొక్కప్పుడు భక్తుడిగా ఉండాలి, ఒక్కొక్కప్పుడు జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాలి, ఒక్కొక్కప్పుడు యోగాభ్యాస తత్పరుడై ఉండాలి, ఒక్కొక్కప్పుడు వైరాగ్యం పొందాలి. కేవలం భక్తితో మాత్రమే పరమాత్మని పట్టుకుంటాము అనడము అజ్ఞానమే. కేవలము జ్ఞానమే మనకి మోక్షం ఇస్తుందనుకోవడము తప్పే, లేదా కేవలం వైరాగ్యమే ఇస్తుందనుకోవడము తప్పే. ఇక యోగాభ్యాసం వల్ల మాత్రమే ముక్తి పొందామనుకుంటే అది తప్పే. ఈ నాలుగు ఉండాలట. శరీరం నిలబడ్డానికి ఒక్క ఆహారం సరిపోదు, ఎన్నో విటమిన్లు శరీరానికి వెళ్ళాలి. ఆ ఎన్నో విటమిన్లు వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవంతుడు ప్రకృతిలో మనకిచ్చినటువంటి వంకాయ, టెంకాయ పచ్చడి, కాకరకాయ, ఏదో కేకరకాయ, కంద, నిబొంద, ఏవో ఇన్ని తింటున్నాం కదా, ఇన్ని ఆహార పదార్థాలు ఎందుకు చెప్పండి మనకి? ఏదో ఒక్కటి తింటే చాలు కదా, సరిపోదు. శరీరమునకు ఇవన్నీ కలిస్తే పుష్టినిస్తాయి. అలాగే భగవంతుడి యొక్క మార్గమును పొందడానికి, భగవద్ దర్శనం కావడానికి, బ్రహ్మానందం పొందడానికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము, నాలుగు మార్గములు అవసరమే. కొంతమంది ఈ జన్మలో ఎంత గింజుకున్నా ఇంకా నాకేం వద్దు, నాకు భక్తి చాలండి అంటాడు. అంటే ఏమిటనమాట, పూర్వం భక్తిని తిరస్కరించాడు వాడు అని అర్థమట. పూర్వకాలంలో ఏదో ఒక జన్మలో భక్తికి దూరమైన వాడు ఆ లోపం పూర్తి చేసుకోవడానికి ఈ జన్మలో భక్తుడవుతాడు. కొంతమంది జ్ఞానాదేవ కైవల్యం, కేవలం జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం వస్తుంది కాబట్టి మేము జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తాము అంటారు. అంటే ఏమిటనమాట, వీళ్ళు పూర్వజన్మలో జ్ఞానమును తిరస్కరించారు. కొంతమంది ఈ కాలంలో శ్వాస మీద ధ్యాస పెట్టు, అదే చాలు, అదే యోగం అంటాడు. వాడు మొహం కాదు, శ్వాస మీద ధ్యాస యోగాభ్యాసంలో ఒక చిన్న ప్రక్రియ, అదొక్కటే చాలు, దానివల్లే నువ్వు యోగి అవుతావు, నువ్వు నీ పరమాత్మను చూస్తావు అంటాడు. ఇది అజ్ఞానమే. అంటే వీడు పూర్వజన్మలో యోగాభ్యాసాన్ని తిరస్కరించాడని అర్థం. అందుకే ఈ జన్మలో యోగాభ్యాసం మీద ఎక్కువ ప్రేమ ఏర్పడింది. కొంతమంది ఈ జన్మలో ఏం వద్దండి, అన్నీ విడిచిపెట్టి వైరాగ్యం పొందుదాం, ఓ గోచిగొడ్డో కాషాయమో కట్టుకుని అందరికీ దూరంగా, ప్రపంచానికి దూరంగా బతుకుదాం అంటారు. అంటే వీరంతా పూర్వజన్మలో ధనాది వ్యామోహాల్లో పడి వైరాగ్యమును తిరస్కరించిన వాళ్ళు. ఏది లోపముంటే ఆ లోపం పూర్తి చేసుకోవడానికి మళ్ళీ జన్మెత్తి ఈ జన్మలో దానినే పట్టుకుంటామట మనం. కానీ ఈ నాలుగింటిని ఒకే విధముగా చూసి, ఈ నాలుగు ఉంటే కానీ ఈ జన్మలో మనం పరబ్రహ్మజ్ఞానం పొందలేము, ఈ జన్మలో భగవంతుణ్ణి దర్శనం చేసుకోలేము అనుకున్నవాడు బ్రహ్మానంద భరితుడవుతాడు. అందుకని నువ్వు యోగరతుడివేవు లేదా భోగాలలో మునిగితేలు, జనులందరితో నిరంతరం స్నేహం చేసేవాడివయ్యుండు లేదా సాంగత్యానికి అతీతంగా ఏకాంతంగా గడిపిన వాడివైనా, నీ మనస్సులో భగవంతునికి సంబంధించిన ఆలోచన గట్టిగా వస్తే చాలు, ఈ జన్మలో నీకు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం మోక్షమిస్తుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆనందమే పరబ్రహ్మస్వరూపం. ఆనందం పొందాలి. అందుకే నందతి నందతి నందతిని మూడుసార్లు చెప్పాడు. ఆనందిస్తావు నువ్వు, ఆనందిస్తావు నువ్వు, ఆనందం పొందుతావు. ఈ ఆనందం వల్ల నువ్వు పరబ్రహ్మని పొందుతావు. పొందాలంటే సాధ్యమైనంత వరకు నీ మనసులో భగవత్ సంబంధమైన ధ్యానం తప్ప మరేమీ ఉండకూడదు. ఇది కొంచెం కష్టమే, కానీ ఏ పని చేస్తున్నా భగవదర్పణగా చేస్తే కొంతకాలానికి అది అయిపోతుందిట. అందుకే పూర్వం జ్ఞానులు ఏం చేసేవారో తెలిసిన, ఏ పని చేసినా కృష్ణార్పణ వస్తు, శివార్పణ వస్తు, పరబ్రహ్మార్పణ వస్తు అని వాళ్ళకి తోచిన ఒక నామాన్ని తలుచుకుని ఆ భగవంతునికి సమర్పించేవారు. అప్పుడు ఏమవుతుంది, అన్నం తింటూ ఈ అన్నాన్ని కృష్ణార్పణ వస్తు అన్నావా, అప్పుడు అన్నం తిన్నది నువ్వవవు, ఆ పరమాత్ముడు తిన్నట్టు అవుతాడు. అంటే మళ్ళీ మనస్ఫూర్తిగా అనాలండో, ఏదో నాలుగు చివరి నుంచి అంటే కాదు, అబ్బే నా ఇల్లంతా నీదేనండి అని నాలుగుతో అంటే ఉపయోగం ఉంది, రేపొద్దు నేను నిజంగా వచ్చి నీ ఇల్లు నాకు అంటే వాడు హడిలు చచ్చిపోడు. కాబట్టి అలా కాకుండా భగవంతుని దగ్గర ఈ నాటకం ఆడకుండా మనస్ఫూర్తిగా పరమాత్మ తింటున్నది తినిపిస్తున్నది నీవు అనాలి. కాబట్టి తింటున్నా కృష్ణార్పణ వస్తు అనాలి, నిద్రపోతున్నా పరబ్రహ్మార్పణ వస్తు అనాలి, ఏ పని చేస్తున్నా, దానం చేస్తున్నా, గానం చేస్తున్నా, చదువుకుంటున్నా, ఇతరులకు విద్య నేర్పుతున్నా పరబ్రహ్మార్పణ వస్తు అంటే అది పరబ్రహ్మకి చెందుతుంది. అప్పుడు వాడికి దేని మీద ఆసక్తి ఉండదు, ఏ కర్మఫలము అంటదు. అదిగో అటువంటి వాడికి అత్యద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది, మామూలు ఆనందం కదా అది. ఇప్పుడు 20వది మరింత గొప్ప అపూర్వమైనటువంటి గేయం. ఈ కలియుగంలో మానవులు తరించడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పాడు ఆయన. అవేమిటో రోజు మీరు చదువుతున్నారో అయినా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నాడు ఆయన. ఒకటి భగవద్గీత, రెండు గంగాజలం, మూడు హరినామస్మరణ. ఈ మూడు చేస్తే అటువంటి వాడికి యముడి భయం లేదు, అసలు యముడిని తలుచుకోవలసిన అవసరమే లేదట. యముడిని ఎప్పుడు తలుచుకుంటాం, పాపాలు చేస్తే. పాపాలు చెయ్యని వాడికి అసలు యమ భయమే లేదు. ఈ చివరి నుంచి తెలుసుకుందాం మనం. తస్య అటువంటి వ్యక్తికి, ఎటువంటి వ్యక్తికి, పైన చెప్పిన మూడు పనులు చేసినటువంటి వ్యక్తికి, యమేనా యమునితో నా చర్చా క్రియతే, ఏ విధమైన చర్చ లేదు. అంటే యముణ్ణి తలుచుకోవలసిన అవసరము లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎప్పుడూ యముడి గురించి భయపడాడు అని అర్థం. ఎవడు వాడు అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి వద్దాం. కించిత్ ఒక్క పెసరు, భగవద్గీత, భగవద్గీత అని పిలువబడేటటువంటి ఒక గొప్ప శాస్త్రము, అధీత వస్తే చాలు. కొంచెం భగవద్గీత తెలిస్తే, ఇక్కడ అధీత అంటే చదివితే అని కాదు, చాలామందికి తెలియక అధీత అంటే చదివితే అని చెబుతున్నారు. భగవద్గీత చదివితే నీకేం ముక్తి రాదు. భగవద్గీత రోజు చాలామంది చదువుతున్నారు, చదివిన వాళ్ళందరికీ యమ భయం పోతుందా, కాదు. అధీత అనే శబ్దమునకు అర్థం తెలియట. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అది తెలియాలి. అంతేగాని రోజు పొద్దున్న సాయంకాలం క్యాసెట్ వేసుకుని వినేసి ఆ క్యాసెట్లో ఉన్న శ్లోకాలు 100 సార్లు చదివినంత మాత్రం చేత అంతగా ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉంటుంది, పూర్తి ప్రయోజనం రాదు. ఎందుకు పూర్తి ప్రయోజనం రాదంటే దాని గురించి మనకి తెలియదు గనక. నిన్న మీకేం చెప్పాను నేను, గంగలో మునిగితే మోక్షం వస్తుంది, కానీ గంగలో మునిగినంత మాత్రము చేతనే మోక్షం వచ్చేటట్లయితే అందులో ఉన్న చేపలకి, పీతలకి, తావేళ్లకి, మొసళ్ళకి రావాలి ముక్తి, కానీ రావడం లేదుగా. ఎందుకు రావడంలా అంటే వాటికి అది గంగ అనే ఊహ లేదు. ఈ గంగ పరమ పవిత్రమైనది, విష్ణు పాదోద్భవ, ఇందులో మునిగితే స్నానము చేస్తే మనం ముక్తులమవుతామనే జ్ఞానం ఆ చేపలకు లేదు, పీతలకు లేదు, తాబేళ్లకు లేదు. అదే మనమైతేనో, అబ్బో ఇది చాలా గొప్ప గంగ, అందున కాశీ గంగ, ఈ గంగలో ఒక్కసారి మునిగితే మన పాపాలు పోతాయనే ఒక విశ్వాసం ఉన్నది, భక్తి ఉన్నది. అలా భక్తితో భావముతో స్నానము చేసిన వాడికి మాత్రమే గంగా స్నాన ఫలితం వస్తుంది. కాలక్షేపానికి వెళ్ళడానికి వస్తే దీని అర్థం మీకేమో తెలుస్తుంది. నిజంగా దీని మీద ఈ భజగోవిందం మీద శ్రద్ధతో వచ్చి విన్నవాడికే ఇందులో ఉన్న సారాంశం తెలుస్తుంది. పద్మాకర్ గారిని పరీక్ష చేయడానికి పాండిత్య పరీక్ష కోసం వచ్చానుకోండి, మీకేమీ పనికి రాకుండా పోతుంది చివరికి. కాబట్టి భక్తితో విన్నవాడికే ఈ భజగోవిందం యొక్క ఫలితం లభిస్తుంది. భక్తితో భావంతో స్నానం చేస్తేనే గంగా స్నాన ఫలితం వస్తుంది. అలాగే భగవద్గీత కొంచెమైనా అర్థం చేసుకుంటే, అందులో ఉన్న తత్వం తెలిస్తే, వాడికి యమ భయము లేదు. భగవద్గీత చాలా గొప్పది కదా, సూక్ష్మంగా చెప్పాడు. రోజు మనం చదువుతున్న దానిలో ఉన్న విశేషాలు తెలిపితే ఉపయోగం ఉంది. నాయనా కట్వాంబ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విదాహిన, కటుహు అంటే కారం, ఎక్కువ కారం ఉన్న పదార్థాలు మసాలా పదార్థాలు తినద్దు, ఆమ్ల పుల్లని పదార్థాలు తినద్దు, లవణ ఎక్కువ ఉప్పు తినద్దు, అత్యుష్ణ బాగా వేడిగా కాఫీ గడగడగడ తాక్కు, టీ తాగేకి దొరికింది కదా అని, అలాగే కొన్ని తీవ్రమైన పదార్థాలు తినకు, దాహం పుట్టించే నెయ్యి నూనె ఎక్కువగా ఉన్నవి తినకు అని చెప్పాడు. అది ఎంతో లాభం కదా. యోగాభ్యాసం చేసేవాడికి, ముఖ్యంగా జపం చేసేవాడికి ఆహార నియమం ఉండాలి. నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చే ముందు శుభ్రంగా నేతితో తయారు చేసినటువంటి నేతిలో వేయించిన జీడిపప్పు పకోడీ ఇంత తినొస్తే ఇక అక్కడి నుంచి మంచినీళ్ళు తాగడం అండం నానా బాధపడడం చేస్తామునా? ఆహారంలో తేడా వస్తే వాక్కు తేడా వస్తుంది. జపం చేయలేవు, తేనుపులు వస్తాయి, శరీరం అంతా పాడైపోతుంది. అందుకని భగవద్గీతలో ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్పాడు ఆయన, సుస్పష్టంగా చెప్పేశాడు అనమాట. యాతయామం ఒక జాము గడిచిన ఆహారం తినద్దు. 3 గంటలు దాటితే ఇక అన్నం తినద్దు అన్నాడండి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం అనమాట, శనివారం నాడు వండుకున్న వంకాయ కూర ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఆదివారం నాడు కూడా అదే వేడి చేసి పెట్టడం. నాకు అమెరికాలో ఒకసారి ఒక వంకాయ కూర వేసి పెట్టారులేండి. ఓ శనివారం నాడు వంకాయ కూర వేసి పెట్టింది ఆవిడ, మంచి గుత్తి వంకాయ కూర ఎంతో రుచిగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ శనివారం కూడా ఆ ఇంట్లోకే భోజనానికి వెళ్ళాం, మళ్ళీ వంకాయ కూర వేసి పెట్టింది ఆవిడ. కిందటి శనివారం వంకాయ కూర ఎంతో రుచిగా ఉంది, ఈ శనివారం ఇలా ఉంది ఏమిటమ్మా అంటే, భలే చెప్పారండి, అదే కూర ఫ్రిడ్జులో నుంచి తీసి వేడి చేసి పెట్టాగా అంది. ఓవెల్లో పెట్టిందిట మళ్ళీ, ఓవెల్ట అదేదో. ఇంకా నయ్యం 2010లో వండిన అన్నం ఫ్రిడ్జ్లో పెట్టి 2019లో పెట్టింది కాదు. ఇవాళ చాలామంది దరిద్రపు సద్దన్నం పెట్టి అంటే ఫ్రిడ్జ్ ఒకటి తయారు చేసుకుని అందులో పెట్టుకోవడం, కిందటి ఏడాది సాంబారు అందులో పెట్టడం, ఎన్నాళ్ళైనా సాంబారు తీయా వేడి చెయ్యా పొయ్యా మళ్ళీ అందులో పెట్ట. ఆవకాయలు కూడా అనకూడదు కానీ ఒళ్ళు మండిపోతుంది ఒక్కోసారి, వేదిక మీద ఏం అనలేకపోతున్నాం కానీ గోంగూర పచ్చళ్ళు ఆవకాయ పచ్చళ్ళు అవి ఎవడన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటాడా? అంత దౌర్భాగ్యం ఏమిటి, హాయిగా శుభ్రంగా తాజా పచ్చడి తినక. ఇలా జాము గడిచిన ఆహారమే తినద్దన్నాడు ఆయన. గత రసం అంటే అన్నం వండిన తర్వాత అందులో ఒక రకమైన మృదుత్వం ఉంటుంది. చూడండి ఎప్పుడన్నా మీరు అన్నం వండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వడ్డించుకు తింటే అందులో అన్నం మెతుకుల్లో మృదుత్వం ఉంటుంది, స్నిగ్ధత్వం ఉంటుంది, ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది, తడి ఉంటుంది. ఈ తడి పోతే, ఈ రసం పోతే అన్నం మెతుకులు ఎండిపోతాయి. అన్నం ఇవాళ వండి ఎండలో పెట్టి మర్నాడు చూడండి ఆ మెతుకులు ఎలా ఉంటాయి, అసహ్యంగా తయారవుతాయి. అలా రసం పోయిన అన్నం, రసం పోయిన కూర తింటే శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అందుకని కృష్ణుడు సుస్పష్టంగా ఆహార నియమాల్లో ఏం చెప్పాడు, యాతయామం జాము గడిచిన ఆహారము, గత రసం రసం పోయిన ఆహారము, పూతి అంటే వాసన వచ్చిన ఆహారం. ఆహారం కొంతకాలానికి వాసన వస్తుంది. ఇప్పుడైతే అన్నం పొద్దున్న వండితే మధ్యాహ్నానికే వాసన వస్తుంది, ఇక కూరగాయలు అయితే దిక్కుమాల కంపొస్తూనే ఉంటాయి. అయినా దాన్ని పట్టించుకోకుండా తింటే భయంకరమైన రోగం వస్తుంది. పూతి అంటే వాసన వచ్చిన ఆహారం. పర్యుషితం తథా, పర్యుషితము అంటే దోషభూయిష్టమైన ఆహారం, అనగా ఈగలు పడిన పెరుగు, దోమలు పడిన అన్నం, చీమలు పట్టినటువంటి కూర, లేకపోతే ఏదో తల వెంట్రుకలు పడినవి, ఇటువంటి ఆహారానికి పర్యుషితం అని పేరు. కొంతమంది అన్నం వండుతూ ఉంటేనే తుప్పుక్కు నుమ్ముతారు అందులో కర్మ, వాళ్ళకి ఏ శ్లేషం వచ్చి అందులో పడుతుంది, ఆ అన్నం పట్టుకొచ్చి పెడితే ఏమైపోతాడు అవతల వాడు? లేదా ఈ అన్నంలో ఏగలో చీమలో పడితే వాటిని తీసేసి, చీమలు పడక ఏమవుతాయండి, దోమలు పడక ఏమవుతాయండి, తీసేసి తినేయండి అంటే అది అనారోగ్యానికి గురి చేస్తుంది. తల వెంట్రుకలు, ఈ చీమలు, దోమలు, ఏగలు పడిన ఈ చెత్త ఆహారానికి పర్యుషితము, దూషితమైన ఆహారం అని పేరు. ఇటువంటి ఆహారం తినద్దని చెప్పాడు. ఇప్పుడు ఊరికే శ్లోకం చదువుకుని వెళ్ళిపోయి మనకి గొంతుంది కదా అని ఆ తర్వాత అందులో అర్థం చేసుకోకపోతే దానివల్ల మనకేం ఉపయోగం? కాబట్టి భగవద్గీత కొంచెమైనా తెలుసుకో, సూక్ష్మగ్రాహివై అందులో ఉన్న సూక్ష్మ విశేషాలు తెలుసుకో, అర్థం చేసుకు చదువు. ఇంత చేసుకున్నా చాలు, పూర్తిగా 18 అధ్యాయాలు అక్కర్లా, మొత్తం శ్లోకాలు అక్కర్లా, ఒక్క శ్లోకము చదివినా భగవద్గీతని అర్థం చేసుకుని చదువు, ఇక నీకు యముడి భయం లేదన్నాడు ఆయన. అర్థమైతే భగవద్గీత యమభయం నుంచి, గండం నుంచి రక్షించి మనల్ని వైకుంఠానికి పంపుతుంది. ఇక రెండవది, గంగాజలలవ కణికాపేత. గంగాజలం రోజు తాగక్కర్లా, అందులో ఒక్క పెసరు, ఒక బూందు, ఒక బిందువు తాగినా చాలు, ఏ డ్రాప్ ఆఫ్ గంగా వాటర్ చాలన్నాడు. కొంచెమైనా పవిత్రమైన గంగాజలాన్ని భక్తితో తాగితే చాలు. మీకు రహస్యం తెలుసో లేదో, పురాణములు రాసే ఒక స్థాయి రావాలన్నా, పురాణములకు వ్యాఖ్య రాయాలన్నా, పురాణములు చెప్పాలన్నా 1000 జన్మల పాటు గంగాజలం పానం చెయ్యాలి అని ఉన్నది బ్రహ్మపురాణంలో. బ్రహ్మపురాణంలో 4వ అధ్యాయంలో ఉంది. ఏమని? ఈ జన్మలో ఒక వ్యక్తి మంచి పౌరాణికుడిగా పేరు తెచ్చుకున్నాడు, లేదా ఈ జన్మలో ఒకడు మంచి కావ్యరచయితగా పేరు తెచ్చుకున్నాడు, ఈ జన్మలో ఒకడు పురాణములు రాయగలిగాడు. అంటే దానికి కారణం, గడిచిన 1000 జన్మలలో గంగాజలం రోజు తాగేట. అలా 1000 జన్మలలో గంగాజలం తాగగా తాగగా ఈ జన్మలో వాడు పండితుడయ్యాడు, రచయిత అయ్యాడు. వేదవ్యాసుల వారు 10,000 జన్మలు ఎత్తారట ఈ జన్మకు ముందు. 10,000 జన్మల్లో గంగా తీరంలో తపస్సు చేసి గంగాపానం చేస్తే వ్యాసుడి పదవి వచ్చింది ఆయనకి, ఆయనే చెప్పుకున్నాడు చూడండి. అంటే గంగ ఎంత గొప్పదో ఆలోచించండి. మనకి తెలియక ఆ విషయాన్ని పట్టించుకోవడల. మళ్ళీ గంగ అంటే అన్ని చోట్ల కాదు, కాశీ గంగ, హరిద్వార గంగ, కేదారం దగ్గర ఉన్న మందాకిని, బదరికావనం దగ్గర ఉన్న అలకనంద, హృషీకేశం దగ్గర ఉన్న ప్రాంతంలో ఉన్న గంగ, ఈ క్షేత్రాలలో ఉన్న గంగానదీ జలాన్ని తాగగా 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 ఒక వ్యక్తి మహాత్ముడవుతాడు. అందుకే ఇక్కడ ఏమని చెప్పారు, గంగాజలాన్ని కొంచెం కొంచెం, ఇంత పెసరు తాగు నువ్వు, తాగుతున్నప్పుడు ఇది పవిత్ర గంగ అనే భావంతో తాగు, అలా తాగితే నువ్వు యమభయాన్ని పొందవన్నాడు. గంగాజలం తాగిన వాడికి, భక్తితో తాగిన వాడికి నేను చెప్పేది, ఏదో వాటర్ బాటిల్ తాగినట్టుగా రోజు తాగితే దానివల్ల ఉపయోగం లేదు. పరమభక్తితో గంగాజలమును పానము చేసిన వానికి యమభయము లేదు. అందుకే పూర్వం ఎవరన్నా మంచం మీద పడి చావడానికి సిద్ధంగా ఉంటే గంగాజలం తీసుకొచ్చి నోట్లో పోయండి అన్నారు. ఒకవేళ గంగాజలం లేకపోతే తులసీదళం మామూలు నీళ్ళల్లో వేసినా అది కూడా గంగాజలం అవుతుందిట. తులసీ సంయుత దైత్యచిత్ పదరజ స్తోమంబు కంటెన్ మహోజ్వలమై. భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉన్నది. ఈ పద్యంలో ఎందుకు తులసీ సంయుత అని రాశాడని చాలామంది నన్ను ధర్మ సందేహాలు అడిగారు. అంటే ఈ పద్యానికి ముందు అర్థం తెలుసుకుందాం. తులసిమాలలు మెడలో వేసుకునేటటువంటి రాక్షసుల్ని చంపిన శ్రీకృష్ణ పరమాత్మ పాదముల నుండి పుట్టినది గంగ. అది దానికి అక్కడ కంటెన్ అంటే నుండి అని అర్థం. ఇక్కడ వలనన్ కంటెన్ నుండి పట్టిది పంచమీ విభక్తి. తులసి సంయుత దైత్యజిత్ పదరజ స్తోమంబు కంటెన్, శ్రీకృష్ణ పరమాత్మ పాదధూళి నుండి పుట్టి మహోజ్వలమై వెలుగుతున్న గంగ అని అర్థం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ తులసి సంయుతను ఎందుకన్నారు అంటే, ఎప్పుడైనా గంగానది చాలా గొప్పది, గంగాజలం తాగితే వాడికి పాపాలు పోతాయి, వాడు నరకం నుంచి ఉద్ధరింపబడతాడు, యమదర్శనం చేసుకోవలసిన అవసరం ఉండదు. ఒకవేళ యమదర్శనం చేసుకున్నా యముని యొక్క సాత్విక రూపం చూస్తాడు. యముడికి 2 రూపాలు ఉంటాయి, మనందరికీ 1 రూపం, కానీ యముడు అలా కాదు, 2 రూపాలతో ఉంటాడు. కొందరికి 1 రకంగా, కొందరికి 1 రకంగా కనపడతాడు. ఎవరికి ఎలా కనపడతాడు? ఏనాడు భజగోవిందం వినడానికి ఇక్కడికి రాకుండా ఇంట్లో కూర్చుని సీరియల్ చూసినటువంటి దుర్మార్గులు ఉంటారు కదా, 7 రోజులు భజగోవిందం జరిగింది, రోజు 6:30 to 8:30, అయినా సరే ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకుంటూ హాయిగా పకోడీలు వేసుకుంటూ అత్తవా పెంట మీద, చెత్తవా నెత్తి మీద, మొత్తవా అనే డైలాగులు వింటూ జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చూసేటటువంటి పెద్దలున్నారే, అటువంటి వాళ్ళకి యముడు నల్లగా భీకరాకారంలో దున్నపోతు మీద ఎక్కి చేతిలో పాశం పట్టుకుని ఎర్రని కళ్ళతో దంతాలతో పెద్ద పెద్ద కోరలతో వికృతాకారంతో దర్శనమిస్తాడు. ఎరా దుర్మార్గుడా, అంతటి మహాత్ముడు వచ్చి 7 రోజులు భజగోవిందం భజగోవిందం అని అంటే నువ్వు ఇక్కడ కూర్చుని భజ జబర్దస్త్ అంటావా, రారా అని నెత్తి మీద కొట్టి వాడిని పట్టుకుపోతాడు. అంటే పాపాత్ములకి యముడు వికృతాకారంతో దర్శనమిస్తాడు. కానీ మీరు పరమ పుణ్యాత్ములు, ఎంత వర్షం వచ్చినా తుఫాను వచ్చినా వచ్చారండి నన్ను మీరు, అసలు ఎంత గొప్పవాళ్ళు అనిపించింది అనమాట నాకు. ఆహా, ఈ వర్షంలో కూడా హర్షోత్కర్షంతో పురాణం వినడానికి వచ్చారు అని యముడు మీ మీద ఎంతో ప్రేమ చూపించి ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెడతాం గనక అప్పుడు మీకు ఎలా కనపడతాడనమాట, అందమైన రూపంలో కనపడతాడు. చక్కని లాల్చీ వేసుకుని రేపు మీరు బాల్చీ తండినప్పుడు అందమైన లాల్చీ వేసుకుని ఈ నల్లని దున్నపోతు మీద కాకుండా చక్కని రథం ఎక్కి చేతిలో పాశం బదులుగా పూలమాల పట్టుకొచ్చి సువాసనాభరితమైన శరీరంతో వచ్చి అమ్మాయి లేక నాయన మీరెంత ఉత్తములు, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను అని రెండు చేతులు జోడించి దండం పెట్టి మేమెళ్ళో దండ వేసి జాగ్రత్తగా వాళ్ళ లోకం చూపించి ప్రేమగా చూపించి ఆ తర్వాత మిమ్మల్ని స్వర్గానికి పంపుతాడు. చూడండి కాశీఖండం చదవండి ఒకసారి, లేదా వినండి యూట్యూబ్లో నేను చెప్పిన కాశీఖండం ఉంది. అందులో శివశర్మ అంటాడు, యముడు నాకు అందంగా కనబడ్డాడు, ఈ యముడు గురించి పురాణాల్లో భయంకరంగా వర్ణించారు, ఇప్పుడేమిటి నాకు ఇంత అందంగా కనబడ్డాడంటే, నాయన నువ్వు పుణ్యాత్ముడివిరా, హరిద్వార్లో గంగా తీరంలో గంగ తాగి చచ్చిపోయాడు ఆయన. మీరు చూడండి నేను చెప్పిన దాంట్లో అసత్యం ఉందేమో చదవండి. ఎందుకు నీ మాటలు గట్టిగా చెబుతున్నానంటే, నేనేం చెప్పినా పురాణ ప్రమాణం లేకుండా సొంత పెత్తనంతో పిచ్చివాగుడు వాగను. అందులో శివశర్మ అని ఒక ఆయన ఉన్నాడు, ఎందులో స్కాంద పురాణంలో కాశీఖండంలో ఆయన గంగానదీ తీరంలో చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆయన ప్రాణాన్ని విష్ణుదూతలు వైకుంఠానికి పట్టుకుపోయారు. పట్టుకుపోతుంటే దారిలో యముడు కనబడ్డాడు. ఆ యముడు వచ్చి నమస్కరించి గౌరవించాడు. ఈయనకు అనుమానం వచ్చింది, ఇంత అందంగా ఉన్న ఈ పుణ్యాత్ముడు ఎవడండి, నాకు దండం పెట్టి మెళ్ళో దండ వేశాడు అంటే నీకు ఆ మాత్రం తెలియదుటోయ్, ఈయనే యమధర్మరాజు అన్నారు విష్ణు కింకరులు. దాంతో ఈయనకి ఒక్క క్షణం ఆశ్చర్యం కలిగింది, ఈ యముడి గురించి మా పురాణాలన్నీ చాలా భయంకరంగా వర్ణించాయండి, ఇంత పూర్వమే పద్మాకర్ గారు కూడా భయంకరంగా వర్ణించారు, అటువంటిది ఈయన ఇంత అందంగా ఉన్నాడేమిటండి, పైగా నాకు దండం పెట్టాడేమిటండి అంటే, నాయన గంగా తీరంలో గంగాజలం తాగి ఆ తర్వాత జ్వరం వచ్చి చచ్చిపోయావు నువ్వు, అందువల్ల నువ్వు పుణ్యాత్ముడి అయ్యావు. పుణ్యాత్ములకు యముడు ఇంత అందంగా కనపడతాడు, పాపాత్ములకు వికృతంగా కనపడతాడు, ఆయనకి రెండు రూపాయలు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. చాలా అద్భుతమైనది కాశీఖండం, ఎంత ఇష్టమో నాకు. ఈ సంవత్సరం భగవంతుడు నన్ను అనుగ్రహించి ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికి 8 భాగవత సప్తాహాలు చేశాం, మళ్ళీ సప్తాహం చేయబోతున్నాం. అలాగే రేపు 25వ తారీఖు నుంచి హైదరాబాదులో సరూర్ నగర్లో కాశీఖండం చెబుతున్నాను. సెప్టెంబర్లో మళ్ళీ 21వ తారీఖు నుంచి కాశీఖండం కాశీలో చెబుతున్నాను. మళ్ళీ నవంబర్ 25వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా, డిసెంబర్ 1వ తారీఖు దాకా మళ్ళీ కాశీఖండం చెబుతున్నాను. ఒకేసారి కాశీఖండం వరుసగా చెప్పే అవకాశం ఈ సంవత్సరంలో ఇది 4వ సారి ఇస్తున్నాడనమాట. అవి చెప్పినప్పుడల్లా చెప్పడం కూడా మాకు యోగమే కదటండి, వినడం ఎంత ఆనందమో, చెప్పేటప్పుడు తన్మయత్వంతో అందులో మునిగిపోతాం కనుక మాకు మా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం. కొంతమంది పుణ్యాత్ములు ఇంట్లో కూర్చుంటే చదవలేమని చెప్పడం అనే వంకతో నన్ను తరింపజేస్తున్నారు. చెప్పడానికి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూస్తాం కదా, ఈ వంకతో మొత్తం శ్లోకాలన్నీ ఒకసారి స్ఫురణకు వస్తాయి, ఇలాంటి ఘట్టాలు తెలుస్తాయి. గ్యారంటీగా నాకైతే నరకం రాదు, నాకు వైకుంఠం, శాశ్వత వైకుంఠం వచ్చి తీరుతుంది. ఇన్నిసార్లు కాశీఖండం చెప్పాక మీ అందరి చేత భజగోవిందం 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 అనిపించాక వైకుంఠం వస్తుంది, మీకు కూడా వస్తుంది. మీకు కూడా గ్యారంటీ కార్డు నేను ఇస్తున్నాను. కాకపోతే ఒక మనకు ఒక కండిషన్, మీలో నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ముందు వైకుంఠం వెళ్ళిపోతే మాత్రం పద్మాకర్ గారు మాకు వైకుంఠం వస్తుందని చెప్పారండి అని చెప్పి అక్కడ వైకుంఠంలో నా సీటు నాకు కట్టే పెట్టండి, నా కోసం ఖర్చీఫ్ అక్కడ వెయ్యండి. ఒకవేళ నేను ముందెడితే మాత్రం కాస్త వీళ్ళు పాపం పిల్లలు కదండి, ఇప్పుడిప్పుడే పైకి వస్తారు, వీళ్ళు ఎప్పట్లో రారు కదండి, కూడా 70 ఏళ్ళకి కానీ రారు వీళ్ళు, అప్పుడు నేను మీకోసం ఖర్చీఫో లేకపోతే కండువాయో వేసి అట్టే పెడతాను. పోనీ నాతో సమానంగా వచ్చే పెద్దలు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళని కూడా చెయ్యి బట్టి తీసుకెడతాను. గోవింద 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 అని రోజు 3 సార్లు తక్కువ కాకుండా ఒక 5-6 సార్లు అంటున్నాం కదా, అంటున్నాం అనిపిస్తున్నాం. 8 సార్లు అన్నాక మనకి నరకం ఎందుకు వస్తుందండి? రాదు, నరకం రాదు. హాయిగా వైకుంఠంలో కూడా బరకం వేసి కూర్చోబెట్టిస్తాను మిమ్మల్ని అందరినీ, మీకు ఏ విధమైన కష్టం లేకుండా కాపాడే బాధ్యత నాది. నాకు అంత విశ్వాసం ఎందుకంటే మహానుభావులు పెద్దలు చెప్పిన శాస్త్రాలు అవి, శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి. ఎస్ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖన్న పరాంగతి అన్నాడు. కానీ మనం నమ్ముతున్నాం, నమ్మి వాటిని అనుసరిస్తున్నాం, అందులో ఉన్న వాటన్నిటినీ చెప్పినట్టు చేస్తున్నాం. నేను ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే, గంగాజలమును భక్తితో తప్పక తాగండి, ఒక్క పిసర తాగండి, కానీ భక్తితో గోవిందాన్ని తాగండి. ఒకవేళ ఇంటిలో ఉన్న వాళ్ళకి గంగాజలము తాగడానికి అవకాశం లేకపోతే ఏం చేయాలి, దానికి చెప్పాను, తులసీదళము నీటిలో వేసి ఈ తులసీ తీర్థము గొంతులో పోసిన వాడు తణుకులో ఈ తులసీ తీర్థం గొంతులో పోయించుకుని శరీరం విడిచిపెట్టిన తులసి సంగమం వల్ల, తులసి సాంగత్యం వల్ల ఈ జలము కూడా, ఇది గోస్తనీ జలం కూడా గంగాజలం అవుతుంది. అప్పుడు వాడు యముడి యొక్క భయం పొందడు. మొదటిది భగవద్గీతని అర్థం చేసుకోవాలి, రెండవది గంగాజలాన్ని భక్తితో ఎంతో కొంత తాగాలి, ఇక మూడవది ఏన యవని చేత మురారి సమర్చ విష్ణువు యొక్క పూజ, విష్ణు స్మరణ సకృత్ అపి, సకృత్ అంటే ఒక్కసారి, ఒక్కసారైనా అన్నాడండి అపి అని కూడా అన్నాడు. రోజు తలుచుకోకపోయినా రోజు తలుచుకోండి సుమా, అలా అని మానేయమని కదా, మళ్ళీ చెప్పపోతే ఒక్కసారి చాలన్నారు పద్మాకర్ గారని, అజ్ఞానంలో పడమని కాదు, కనీసం జీవితంలో ఒక్కసారైనా హరి హరి అనరా నాయనా, అప్పుడు హరిమన్నప్పుడు హరిలో కలిసిపోతాం అన్నాడు ఆయన. ఒకసారి తలుచుకున్నాక మనం అందులోంచి బయటికి రాలేం. ఈ హరినామస్మరణం మంచి రుచి కలిగినటువంటి పదార్థాల కంటే గొప్ప పదార్థం. రుచికి అలవాటు పడిన వాడు అంత తేలిగ్గా దాన్ని విడిచిపెట్టడు. ఎందుకు, మా ఇంటి పక్కన ఉన్నారు కొంతమంది రోజు పంది మాంసమే తింటారు. నా అదృష్టం ఏంటంటే సరిగ్గా తీసుకెళ్లి దేవుడు ఇటు పీఠం మధ్యలో ఒక వైతరణి నది పెట్టాడు. అంటే అర్థమైందిగా మీకు, వైతరణి అంటే డ్రైనేజీ. ఆ డ్రైనేజ్ అవతలేమో చక్కగా పందులు కోసుకునేవాళ్ళు ఉన్నారు. ఓరి దేవుడో, పూర్వం శనివారం ఆదివారమే పట్టుకునేవారు, ఇప్పుడు నిత్యం పంది మాంసమే. ఇక్కడ నేను నంది నంది అంటే వాడు అక్కడ పంది పంది అంటున్నాడు. ఈ రోజు పంది తింటున్నవాడు వాడు పక్కన, అటువంటి వాడు కూడా తెలుసో తెలియకో ఒక్కసారి గోవింద అంటే చాలటండి. పాపాత్ముడు కూడా గోవింద అంటే వాడు తినే మాంసానికి వాడు అలవాటు పడిపోయి అది లేకపోతే ఉండలేకపోతున్నాడు. అవునా, వాడు పంది మాంసం విడిచిపెట్టలేకపోతున్నాడు. దిక్కుమాలిన ఆహారమే విడిచిపెట్టలేకపోతున్నామే రుచి మరిగితే. అటువంటిది భగవన్నామం అనే ఒక గొప్ప రుచి మనకు అలవాటు పడితే ఈ రుచిలోంచి బయటికి రాలేం. అందుకే పూర్వం పాలు మిగడల కన్నా పంచదార చిలకల కన్నా ఓ రామ నీ నామెంత రుచిరా అనేవారు. రామనామం అంత రుచిగా ఉంటుందిట భక్తులకి, భక్తులకి అన్ని రుచిగానే ఉంటాయి. రామ రామ అన్నవాళ్ళు, లేకపోతే శివ శివ అన్నవాళ్ళు, గోవింద అన్నవాళ్ళు ఆ నామస్మరణములో ఉన్న మాధుర్యమును గ్రహించి అది విడిచిపెట్టకుండా చేస్తారు. చేస్తే ఏమవుతుంది, తెలియకుండానే అది అలవాటు అవుతుంది. అలవాటైతే ఒక్కసారి మొదలు పెట్టినవాడు చివరిదాకా చేస్తాడు, తద్వారా ముక్తి పొందుతాడు. అందుకని కనీసం ఒకసారైనా శ్రీహరిని సేవించునాయనా అన్నాడు ఆయన. సకృత్ అంటే వెంటనే అని కూడా అర్థం తెలుసా, వెంటనే మురారిని అర్చించు, ఇది వినగానే చెయ్యని కూడా అర్థం. సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం లభతే అంటే ఒక్కసారి పురాణం వింటే అని ఒక అర్థం, వెంటనే పురాణం వినగానే నీకు ఆ ఫలితం వస్తుందని ఒక అర్థం. ఇటువంటి పదాలు చాలా చిత్రమైనవి, అనేక అర్థాలతో కూడినవి. అందువల్ల ఇది ఒక్కసారి జపం చేస్తే వెంటనే ముక్తి పొందుతావు. లేదా ఎవరైనా పెద్దలు మురారిని అంటే విష్ణువుని అర్చిస్తే నీకు మోక్షం వస్తుందని చెబితే విన్న వెంటనే అర్చించు. మళ్ళీ ఆలస్యం చేయకు, వచ్చే ఏడాది చేద్దాం లేకపోతే ఎల్లుండి చేద్దాం అనుకోకు, ఆ క్షణమే చెయ్యి అని అర్థం అన్నమాట. వెంటనే చెయ్యని ఒక అర్థం, ఒక్కసారి చేసినా చాలురా అని ఒక అర్థం అన్నమాట. ఇటువంటి విషయంలో పొరపాటును కూడా నేడు రేపు అని వాయిదా వేయకుండా తక్షణమే చెయ్యాలి. పోనీ ఇక్కడ కూడా మళ్ళీ మురారి అని ఎందుకన్నాడు, మురారి బదులుగా ఇక్కడ ఏ పదమైనా వాడచ్చని చెప్పాను కదా. ఛందస్సుకి లోపం లేకుండా ఉండే ఎన్నో పదాలు ఉన్నాయి, కానీ మురారి అని అనడం ద్వారా మురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా గొప్పవాడు. ఇప్పుడంటే వాడు విష్ణువుని విరోధించి చచ్చిపోయాడు. ఈ మురుడు అనే ఒక రాక్షసుడికి వాడికే అసురుడు గనక మురా అసురుడు మురాసురుడు అన్నారు. వాడిని చంపాడు గనక కృష్ణుణ్ణి మురారి మొర విరోధి అన్నారు. వీడు పూర్వజన్మలో చాలా గొప్ప యోగి అండి. ఈ మురాసురుడి పూర్వజన్మలో మహాయోగి, బదరీవనంలో 5000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా 5000 సంవత్సరములు జపం చేశాట. 5000 సంవత్సరాల జపమునకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దాంతో వాడు గొళ్ళు మండింది, నేను నారాయణ నారాయణ అని విష్ణువు కోసం జపం చేస్తే మధ్యలో బ్రహ్మ నువ్వు వచ్చావు ఏమిటంటే విష్ణువు చెప్పాడు నువ్వు జపం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నిజంగా నారాయణుడు ఉన్నాడా లేడా అని కొంచెం అనుమానిస్తున్నావుట, ఈ అనుమానం వల్ల నీకు రావలసినంత ఫలితం రావడం లేదు, ఏకాగ్రచిత్తుడవై అనుమానం విడిచిపెట్టి కొంచెం భక్తితో జపం చెయ్యమని నా ద్వారా నీకు సందేశం పంపాడు అనగానే, ఏ ఆ సందేశం ఏదో ఆయనో పంపచ్చు కదా, భక్తులకి భగవంతుడు మధ్యలో ఇలాంటి ఒక దళారీని పంపుతాడా అని బ్రహ్మని తిరస్కరించి ఆ కోపంతో విష్ణుద్వేషంతో తన తలకాయ నరికేసుకున్నాడు. ఛీ, ఇంక జీవితంలో హరిని నేను స్మరించనన్నాడు. ఆవేశం ఎక్కువైపోయి ఏం చేశాడు వాడు, కోపంలో వెనక ముందు చూడకుండా తన తలకాయ తానే నరుక్కున్నాడు. నరుక్కోగాని తల వెళ్ళి ఎదురుగుండా బదరీలో అలకనందలో పడింది. అక్కడ గంగానదిని అలకనంద అంటారు, అలకనందలో పడింది. చచ్చేటప్పుడు తల నరుక్కుని విష్ణుద్వేషంతో చచ్చినా తల గంగలో పడింది గనక ఆ పుణ్యం వల్ల వాడు మురుడు అని ఒక రాక్షసుడిగా పుట్టాడు. పూర్వజన్మలో హరినామస్మరణ ఎంతో కొంత చేశాడు గనక ఈ జన్మలో వాడికి మంచి బలపరాక్రమాలు వచ్చాయి. భగవంతుడు వాడి మీద జాలిపడ్డాడు. వైరముతో అయినా వీడిని నాలో కలుపుకోవాలనుకున్నాడు. అందుకే వాడికి తెలియకుండానే వాడి బుద్ధిలో నరకాసురుడి దగ్గర సేవ చేసే ఒక ఊహ కలిగించాడు. దాంతో ఈ మురాసురుడు